بدنم بهايت سبب بيكون بشانتي برمها برمشنو برديبو مهيش برم برساقشات برمها تسمي سي برمي نمها يوني كيمتش دبرام جيد مرمان يامو هتستدت راني تنايا ميني أسمت برور تغبتو سيدي يتسندو رامانجس شرنو شرنم بربتي ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञान घनः प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनंदैकरस प्रसार विलसन मंदस्मितास्यम् कृपापारीणं निजभक्तमानसनवां भोजातवानूदयम् कालज्ञानविदग्रिणीं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाह्वयम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिरावृता मयूक अहमित्येव विभावै भवानी ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मां वरांगी सर्वालंकारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रधात्री या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री मात्रे नमः प्रिय भगवत बंधुलार सद्गुरुदेवुल परम परिपूर्णमैनटुवंटि అనుగ్రహంతో श्री గురుదేవులు మనకు అనుగ్రహించినటువంటి श्री దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు చక్కగా సద్గురుదేవుల అనుగ్రహంతో ప్రారంభమై అప్పుడే మనం ఐదో రోజులో కూడా చేరుకున్నాం పంచమి పంచభూతేశి పంచ సంఖ్యోపచారిణి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నామాల్లో అలా అమ్మ కూడా మనకి ఐదవ రోజున చక్కగా దేవీ భాగవతాంతర్గత ఏ సత్సంగాన్ని మనం వింటున్నామో దానిలో ఉండేటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవడానికి అమ్మ చక్కనైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించారు. మనకి అమ్మ సత్సంగంలో ఒక విషయాన్ని మాటి మాటికి గుర్తు చేస్తున్నారు, మనం భౌతికమైనటువంటి సంపదకు వారసులమవుతున్నామా ఆధ్యాత్మిక సంపదకు వారసులమవుతున్నామా? భౌతికమైనటువంటి సంపాదనలో కనుక ధర్మం లేకపోతే అది మన కళ్ళ ముందరే కరిగిపోవడం మొదలు పెడుతుంది అని. అందుకనే అన్నింటిలోకెల్లా గొప్ప లక్ష్మి ఏమిటి అంటే ధర్మంతో కూడినటువంటి లక్ష్మి. అలక్ష్మీర్ మే నశ్యతు స్మీర్ మే భజతు. మనం శ్రీ సూక్తంలో అమ్మవారిని కొలుస్తాం, స్మీర్ మే భజతు అలక్ష్మీర్ మే నశ్యతు. అమ్మ ఏ స్త్రీ అయితే ధర్మంతో కూడి ఉందో, ధర్మార్జితంగా నేను సంపాదించానో ఆ స్త్రీని మాత్రమే నేను భజిస్తున్నాను నమస్కరిస్తున్నాను. అలక్ష్మీర్మే నశ్యతు. ఒకవేళ నాకు తెలియకుండా అలక్ష్మీగా గనక నువ్వు ప్రవేశించి ఉంటే అంటే అక్కడ అర్థమేమిటి, ఎవరి దుఃఖమైనా అందులో కలిసి ఉంటే, ఎవరైనా నాకు దుఃఖపడుతూ ఒక రూపాయిని గనక ఇచ్చి ఉంటే అటువంటి ఓ లక్ష్మీ నువ్వు తొలగిపోవుగాక అని మనం ప్రార్థన చేస్తున్నాం. అన్ని లక్ష్ములలో గొప్ప లక్ష్మి ఏమిటంటే మోక్ష లక్ష్మి. ఎందుకంటే లోకంలో మిగతా లక్ష్ములలో మనకి కొంత ఏది ప్రయత్నం చేస్తే పొందడానికి అవకాశం ఉంది. ఓ ధనలక్ష్మి ప్రయత్నం చేస్తే వస్తుంది, ధైర్యం కూడగట్టుకుంటే ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ మోక్ష లక్ష్మి కరగ్రహణం మాత్రం ఇవన్నీ విడిస్తే వస్తుంది. ఆవిడ విజ్ఞానమైనా దీన్నైనా. కానీ అన్నీ విడిస్తే మోక్షలక్ష్మి కరగ్రహణం చాలా గొప్పది. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో మనం అందుకున్న లక్ష్ములన్నీ కూడా చాలామంది అనుభవించారు కూడా. ధైర్యం అనుభవించారు, సంతానం అనుభవించారు, ధాన్యాన్ని అనుభవించారు. కానీ మోక్షలక్ష్మి దగ్గరికి వచ్చేటప్పటికీ బాహ్యమైనటువంటి సంపద ఏది అక్కడ వాళ్ళకి పనిచేయకుండా పోయింది. మనకు పరీక్షణ్ మహారాజు మొదలైనటువంటి వాళ్ళు, జనక మహారాజు మొదలైనటువంటి వారు, వారు అంతటి గొప్ప చక్రవర్తులు అయి ఉండి మనకు బయట కనిపించే అన్ని లక్ష్ములు కూడా వాళ్ళకు సేవ చేశాయి. జనక మహారాజు గారు కానివ్వండి, పరీక్షణ్ మహారాజు గారు కానివ్వండి, మరి వారెవరిని ఆశ్రయించారు? గురువుని ఆశ్రయించారు. జనక మహారాజు అష్టావక్ర మహాముని, అలాగే మనకి పరీక్షణ్ మహారాజు గారు శుభయోగిందుల వారిని ఆశ్రయించారు. అంటే ఏది గొప్ప లక్ష్మి అంటే మోక్షలక్ష్మి. అటువంటి అమ్మవారి యొక్క పరమానుగ్రహం కోసమే ప్రయత్నం అందరం కూడా. కాబట్టి అక్కడ మనకు నిన్న హయగ్రీవ ఉపాఖ్యానాన్ని వివరిస్తున్నారు సూత మహర్షుల వారు శౌనకాది ఋషులతో. ఇక్కడ రాక్షసుడికి హయగ్రీవమున్నది, స్వామివారికి హయగ్రీవమున్నది. అంటే మనం ఇప్పుడు ఒకసారి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి అనే శ్లోకం ఎవరిని మనం ఉపాసన చేస్తూ చదువుకుంటాం అంటే రాక్షస హయగ్రీవుని కాదు మనం ఉపాసన చేసేది, దైవంలో ఉన్నటువంటి హయగ్రీవుని. మనకు దైవం ఎందుకయ్యాడు ఆయన అంటే జ్ఞానానందమయం దేవం. ఆయన ఆనందం దేని ద్వారా వస్తూ వచ్చింది అంటే వస్తు ఆనందం కాదది, వాసుదేవ ఆనందం. అంటే మనకు ఆనందాల్లో కూడా క్షణికమైనటువంటి ఆనందాలు, పదార్థమిచ్చే ఆనందాలు, లోకంలో ఉండేటువంటి ఆనందాలు అన్నింటికంటే గొప్ప ఆనందం ఏమిటి అంటే బ్రహ్మానందం, జ్ఞానము చేత పొందేటువంటి ఆనందం. కాబట్టి ఇక్కడ హయగ్రీవుడు ఆయన ఎలా ఉంటాడంటే నిర్మలం స్ఫటికాకృతి. నిన్న మనకు అమ్మ నిర్మల హృదయ విరాజిత చరణం, గురుదేవుల యొక్క పాదపద్మాలు ఆయన ఎక్కడ ఏ హృదయంలో వెలుగొందుతూ ఉంటాయా పాదపద్మాలు అనే వారి గురించి మనకు హృదయాంతర్వర్తి అయిన సద్గురుదేవుల యొక్క పాదారవిందముల యొక్క దర్శనం మనకి చక్కగా అమ్మ పదాల ద్వారా, అమ్మ యొక్క పాట ద్వారా మనకు వినిపింపజేసి దానిలో ఉండే సత్యాన్ని దర్శింపజేశారు మనందరికీ కూడా. అంటే మనందరం పాట పాడుకుంటున్నాం కానీ పాటలో ఉండే అంతరార్థాన్ని గుర్తించి పాడుకుంటే ఆ పాటలో ఉండే అంతరార్థం ఎంత బాగుంటుందంటే మనకు అమ్మ పాడడం కొత్త కాదు, కానీ అమ్మ వివరించడం అనేది ఎందుకు చూశారా? మనకు ప్రతి దసరాలలో బాబూజీ మహారాజు వారి దివ్య ఆరాధన మహోత్సవ కార్యక్రమాలలో, అలాగే బయట జరిగేటువంటి సత్సంగ కార్యక్రమాలలో ఎక్కడో చోట మనకి ఈ పాట వినపడుతూనే ఉంటుంది. అమ్మ దానికి సంబంధించిన విచారణ మన చేత చేయిస్తూనే ఉన్నారు, కానీ ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటుంది అమ్మ విచారణ. ఆ అదే పాట, అదే పదాలు, ఆ పదాలలో ఉండే అర్థం కూడా మనకు అనిపిస్తుంది. మళ్ళీ మొదలెట్టారా అమ్మ పాట, మళ్ళీ గత సంవత్సరం మనకు దసరాలో పాడిన పాటి మళ్ళీ వచ్చింది కదా అని అనిపిస్తూ ఉండగానే అక్కడ కొత్త కొత్త భావాలు అమ్మ మనకు వివరిస్తున్నారు. కారణమేమిటి? అమ్మ నిత్య నూతన విలాసు, ఆవిడ నిత్యము నూతనము రెండు లక్షణాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఉండేదానికి ఒక పాత పడడం అనేది ఉంటుందండి. చూడండి, మనం కొత్తగా స్కూటర్ని కొంటే దాని మీద చిన్న మరక పడని మొదటిలో, కానీ కాలక్రమేణా దుమ్ము కొట్టుకుపోతున్నా కానీ దానికి కడిగే తీరిక మనకు ఉండదు. ఎవరైనా చూసి ఏమైనా మొదట్లో అలా కడిగావు అంటే ఏం కడుగుతామండి, రోజు ఎదురుగా ఉండి చూసేదే కదా, ఒక రోజు మురికి పడితే కడుగుతాం, రోజు పడుతోంది ఏం కడుగుతాం అని అలాగే అట్టి పెట్టేస్తాం. కానీ అమ్మ నిత్య నూతన విలాసి, అమ్మవారి పేరు నిత్య యవ్వన, ఆవిడ నిత్యాది అటువంటిది ఆవిడ పేరు నిత్య షోడశిక రూప. అమ్మవారి యొక్క నామాల్లో నిత్య అనే పదం మనకి ఇది చాలా ఎక్కువగా వినపడుతుంది లలితా సహస్రనామంలో. అంటే ఎప్పుడూ ఉన్నది అమ్మే, ఆవిడెవరు? నూతన విలాసిని. క్రొత్త క్రొత్తగా ఉంటుందట, నిత్యము చూసే అమ్మ రూపమైన చూసిన వారికి ఒక్కొక్క భావన కలిగింపజేస్తుంది. నేను చూడండి, మందస్మిత ప్రభాపూర మధ్య కామేశమానస అనాకలిత సాదృశ్యాతుకు స్త్రీ విరాజిత, ఎంత అందమైన నామాలండి. ఒక్క నామం పట్టుకుంటే చాలా. నేను మనకు కాళీప్రసాద్ వారు వివరించారు అయ్యవారి యొక్క మందహాసంలో అమ్మవారు దర్శనం చేస్తున్నటువంటి ఆ స్వామి రూపంలో ఎటువంటి భావాలు ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే మనం రోజు సదాశివ కుటుంబిని నమః, అమ్మవారి కుటుంబాన్ని మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్కసారి మనం చూసే రూపంలోనే ఇన్ని అర్థాలున్నాయి అని మనకు ఒక్కసారి ఏది గోచరమయ్యేట్టుగా దర్శనం చేయిస్తే ఎంత ఆనందం కలుగుతుంది అక్కడ. అది ఆధ్యాత్మికంలో ఉండే ఆనందం. రోజు చూసేదైనా మనం గమనించడంలో తేడా ఉంటుంది. అలా ఒకసారి గమనించామనుకోండి, ఇంకా ఒక నామం దాటి అవతలకు వెళ్ళదు మనసు, ఇక అక్కడే నిలిచిపోతుంది. ఎందుకంటే ఒక ప్రవాహాన్ని చూస్తూ ఉండేటువంటి కన్నులు ప్రవాహాన్ని చూస్తూ 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 ఉండగా వికసించిన కమలం దగ్గరకు వెళ్ళి ఎలా చూపు నిలబడిపోతుందో, అలాగే అమ్మవారి నామాలు చదువుతూ 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 లలితా సహస్రనామ ప్రవాహంలో పెడుతున్న మనస్సుకి ఎక్కడో ఒక దగ్గరగా ఉండే హృదయానికి హత్తుకునే నామం ఒకటి కనపడగానే నిశ్చలంగా ఉన్న పద్మాన్ని చూసిన కన్నులు ఎలా ఆగిపోతాయో, అమ్మవారి యొక్క ఆ రసాస్వాదం అనుభవించేటువంటి హృదయం కూడా నామం దగ్గర అలా ఆగిపోతుంది. అంటే జపమాల నిలిచిపోయేటువంటి స్థితి. నిలిచిపోవడం అంటే అర్థం ఏమిటి, అక్కడి నుంచి ముందుకు కదలడం. ఇక అక్కడ నిలిచిపోతుందంటే నామంలో నుంచి బయటికి రావడానికి మనసప్పదు అన్నమాట. అందుకే మహాత్ములు చెప్తారు, వెదురుని కూడా రంధ్రం చేయగలిగినటువంటి తుమ్మెదలు మొదలైనటువంటి ఉంటాయి కదా, అవి వెదురుకు కూడా రంధ్రం కలిగింపజేస్తాయి. కానీ ఒక పుష్పంలోకి వెళ్ళేటప్పటికీ ఏమంటే వెదురు బలంగా ఉంటుందా, పుష్పం రేపు బలంగా ఉంటుందా చెప్పండి, ఏది బలంగా ఉంటుంది? వెదురు బలంగా ఉంటుంది, వెదురుకి కూడా రంధ్రం చేసి బయటకు వస్తుంది తుమ్మెద. కానీ పద్మం అనేటువంటిది చాలా తేలికగా, చాలా ఏది బాగా వెదురు కంటే మందం తక్కువలో ఉంటుంది. కానీ దాన్ని బ్రద్దలు చేసుకురావడానికి దానికి అక్కడ మనస్తప్పదు. కారణం ఏమిటి, తన శక్తి ఇంత గొప్పది కదా, వెదురుని కూడా బద్దలు చేసుకొస్తుంది కదా, ఇక్కడ ఎందుకని ఇంత తక్కువ దాన్ని బ్రద్దలు చేసుకురాలేకపోతుందంటే అక్కడ ఉండే మత్తత. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు ఓపునే మదనములకు, ప్రహ్లాదుడు చెప్పిన పద్యం గుర్తొస్తుంది అక్కడ చక్కగా. అక్కడ మత్తిల్లిపోవడానికి కారణం ఏమిటి అంటే తన శక్తిని తాను మర్చిపోయి ఆ మత్తతలో మునిగిపోతుంది అక్కడ. అంటే తన తన యొక్క బలం తనకు తెలిసిందనుకోండి, మదం ఆవరిస్తుంది మానవుడికి. అందుకనే తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం సర్వం సహా శరణాగతి భావన, నేనింత వాణ్ణి, నేనంత వాణ్ణి, నేనంత కలిగిన వాణ్ణి, ఇంత కలిగిన వాణ్ణి అనేటువంటివన్నీ కూడా విడిచిపెట్టి అమ్మ పాదాన్ని ఆశ్రయించాలి. అటువంటి ఆ అమ్మ యొక్క దివ్యత్వాన్ని మనకు విష్ణుమూర్తి చెప్తున్నాడు. హయగ్రీవుడనే తన ఉపాఖ్యానాన్ని తానే ఉండి వినిపించుకుంటున్నాడు. లోకంలో ఎక్కడైనా నా తల తెగి పడిపోయింది అని ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పుకోవాలి అంటే అక్కడ ఎంత ధైర్యం కావాలి? ముందు తన లోపాన్ని తాను అంగీకరించడానికి ధైర్యం కావాలి. మనకి ఎదుటి వారి దోషాన్ని వేలెత్తి చూపడానికి ధైర్యంగా మనం ముందుకు వెడుతున్నాం, కానీ మన లోపాన్ని మనం అంగీకరించే చోట మనం దుర్బలమైపోతున్నాం. ధైర్యం ఎక్కడ రావాలి? మన లోపాన్ని మనం గుర్తించే దగ్గరే ధైర్యం రావాలి. కాబట్టి అక్కడ చక్కగా ఆయనే చెప్పుకున్నాడు, ఇక్కడ నా తల ఎగిరిపోయింది. ఆ సమయంలో కొంత ఈ దేవతలందరూ కూడి ఉండి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం మొదలెట్టారు. దిక్కు తోచక తలా ఒక ప్రక్క నుండి విలపిస్తున్నారు. బ్రహ్మగారు, శివుడు మొదలైనటువంటి వాడు, బృహస్పతులు వారు గమనించారు ఆయన. ఆయన దేవగురువు కదా, పైగా వేదాంతం వంటబట్టిన వాడు కనుక నెమ్మదిగా దేవతల్ని ఓదారుస్తూ ప్రసంగించాడు. ఎక్కడైనా వేదాంతానికి కూడా మనకు సమయాసమయం అనేది ఉంటుందేమో, ఏమండి ఎవరైనా ఒక వేదాంతిని తీసుకు వెళ్ళి ఏది పెళ్లి జరిగే చోట అక్షతలిచ్చి ఆశీర్వదించమన్నారనుకోండి, చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములని ఆశీర్వదించడం మొదలు పెడితే ఇక మళ్ళీ రెండో మారు పెళ్లికి పిలవకూడదు అనుకుంటారు. ఏమనిపిస్తుంది, ఉన్నది సత్యమే అక్కడ, చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు సత్యమే, కానీ అక్కడ చదవకూడదు. ఆ పెళ్లి పీటల మీద ఆయన దీర్ఘాయుష్మాన్ బాబు దీర్ఘ సుమంగళి బాబు పిల్లా పాపంతో మధ్యలో అన్నారు, కానీ చుట్టాలు దొంగలు వచ్చిన వాళ్ళందరూ దొంగలు రా అన్నారు అనుకోండి, వాడు రెండో సరాడు. సుతులు రుణస్థులు అంటే పుట్టేవాడు నీకు అప్పుతో పుడతాడని మద్యం సత్యమే, కానీ అక్కడ చదవకూడదు. అలాగే వేదాంతం చెప్తున్నాడు, అసలే ఒళ్ళు మండి ఉన్నారు ఈ దేవతలందరూ, ఈయన తలదిగి అవతల పడిపోతే వేదాంతం ఎవరికి కావాలి చెప్పండి. కాబట్టి ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు, వేదాంత ధోరణిలో చెప్తున్నాడు బృహస్పతుల వారు, మహానుభావులారా ధైర్యం తెచ్చుకోండి, ఎంత దుఃఖించినా ఏం లాభం, రవంత తేరుకోండి, దేవతలమైన మనమే ఇంత పెంబేలు పెడుతుపోతే ఎలాగా, ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పని చెప్పండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దుఃఖం ఆవరిస్తుందో బుద్ధి విచారణ శక్తిని కోల్పోతుంది, నిర్ణయ శక్తిని కోల్పోతుంది బుద్ధి. దుఃఖం అనేటువంటిది ఒక ఆవరణం లాంటిది. జ్ఞానం అనే దానికి ఆవరణ ఏమిటంటే దుఃఖమే. దుఃఖం కలిగిందనుకోండి బుద్ధి మందగిస్తోంది, నిర్ణయం త్వరగా తీసుకోలేము. అందుకనే భగవంతుడు దుఃఖాన్ని దూషించాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్టపరం విడిచిపెట్టే అని స్వామివారు దుఃఖాన్ని ఆయన అంగీకరించలేదు. ఎందుకని, అమృత స్వరూపుడైన భగవంతుని ఎదురు నుండి దుఃఖానికి పొందుతున్నానంటే అర్థమేమిటి? ఆనంద స్వరూపుడైన భగవంతుని సన్నిధిలో ఉండి దుఃఖం పొందుతున్నానంటే ఆ అవమానం ఎవరికి చెప్పండి? నేను ఫలానా వాళ్ళింటికి వెళ్ళానండి, అన్నం పెట్టారు, ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, అన్నం పెట్టండి అన్నారట. అంటే అర్థమేమిటి? ఆ పిలిచిన వాళ్ళు అంత గొప్పగా అన్నం పెట్టారు ఆయనకి. అంతే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అన్నం తిన్నాను, మీ ఇంటికి వచ్చాను, అన్నం పెట్టిందంటే అర్థమేమిటి? పిలిచిన వాళ్ళు అంత గొప్పగా పెట్టారని అర్థం. అలాగే ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఎదురుగా ఉండి ఏడిస్తే ఎవరికి అవమానం? కృష్ణుడికి అవమానం. అర్జునుడితో అంటున్నాడు, నువ్వు ఏడిస్తే నా పొరుగు పోతున్నాయా, ముందు నువ్వు ఎడుపు కట్టే. ఎందుకని, నేను ఆనందం, కర్షతీతి కృష్ణ, ఆకర్షణీయమైనటువంటి రూపం, ఆనందానికి స్వరూపం స్వామివారు. అటువంటి నా దగ్గరకు వచ్చి నువ్వు ఏడిస్తే అది లోపం పొసగదయా, ఒప్పుకోదు, ముందు ఆ కుళాయి కట్టే అన్నాడు స్వామివారు. క్షుద్రం హృదయ బల్యం చెప్తూ తీష్టపరం తప. అలాగే ఇక్కడ కూడా మీరు ఏడుపులు మానండి, ఉపాయాన్ని ఆలోచించండి. ఎప్పుడైతే దుఃఖం ఆవరిస్తుందో బుద్ధి విచారణ శక్తిని, నిర్ణయించే శక్తిని కోల్పోతుంది. ముందు బుద్ధికి పని చెప్పండి. దైవ బలము, పురుషాకారము రెండు సమానమే. ముందు ఈ రెంటినీ కూడా మనం బాగా ఆలోచించాలి. ప్రతిదానికి దైవం మీద భారం వేయకూడదు. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే, దేవుడు అంటాడు ఇంక రెండు చేతులు ఎందుకు ఇచ్చానంటాడు ఆయన. ముందు అడ్డు పెట్టడానికి రెండు చేతులు ఇచ్చాడు కదా. నీ ప్రయత్నం నువ్వు చేయకుండా గాలికని కొట్టుమిట్టాడుతుంటే స్వామి నీదే భారం కాస్త రక్షించవయ్యా అంటే స్వామి ఏమంటాడు? నీ రెండు చేతులు ఇచ్చాను కదయ్యా, నువ్వేం చేస్తున్నావు అంటాడు. ముందు పురుష ప్రయత్నం చేయాలి, తర్వాత దైవాన్ని పట్టుకోవాలి. పురుష ప్రయత్నం చేయాలి, దైవాన్ని పట్టుకోవాలి. రామాయణంలో చూడండి, లక్ష్మణ స్వామి దశరథ మహారాజు గారిని ఎన్ని మాటలు అంటాడో రామాయణంలో, కాస్త దాన్ని ఖండిస్తాడు రామచంద్రమూర్తి. దాంతో రాముడికి ముఖం చూపించడానికి లక్ష్మణుడికి మనస్సు చల్లదు. ఎందుకంటే దోషం మాట్లాడాడు కదా దశరథుడు ఎందు. దాంతో మళ్ళీ రాముడికి ముఖం చూపించాలంటే లక్ష్మణ స్వామికి చిన్నతనంగా ఉంది. దాంతో అన్న వెంట రావాలని కోరిక ఉంది. మాట్లాడిన మాటలు అన్న తనని చేర్చుకోడేమో అని ఒక అడ్డుకట్ట వేస్తుంది. ఈ సమయంలో ఏం చెయ్యాలి అంటే, చాలా తెలివిగా లక్ష్మణుడు మనకు ఉపదేశం చేశాడు. ఇప్పటికి కూడా లక్ష్మణుడి యొక్క చర్యే మనకు మార్గదర్శకం. ఇప్పటికి కూడా లక్ష్మణుడు ఏది చేశాడో అది మనకు ఆదర్శం. ఆయన ఏం చేశాడు? సీతమ్మ వారి పాదాలు పట్టాడు, నారాయణుడి వైపు చూశాడు. పట్టుకున్నదేమో అమ్మ పాదం, చూసిందేమో నారాయణుడి వైపు. నను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. మన రామదాసు వారికి కూడా అదే తారక మంత్రం. పెట్టిన ఖర్చేమో రామచంద్రమూర్తికి, ఇచ్చిన విన్నపమేమో అమ్మవారికి. పెట్టిన గుడంతా కూడా రాముడి వైపు కట్టాడు, రాముడి గుడి కట్టాడు. కానీ పట్టుకోబోయేటప్పటికి అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు. ఎందుకని? పట్టవలసింది అమ్మ పాదం, చూడవలసింది రామరూపం. కాబట్టి భాగవత పాదం శరణ్యం, భగవద్ దర్శనం మానవ జీవితానికి ఏకైక సాధనం, ఏకైక లక్ష్యం భగవద్ దర్శనం. ఇది ఎవరి ద్వారా? ఆచార్య పాదములు పడితే భగవద్ దర్శనం అవుతుంది. సీతమ్మ అందుకే వారధితో చెప్పారండి. సీతమ్మని వారధి అంటే వంతెన. ఈదరిని ఆదరిని చేరడానికి మధ్య ఉండే వంతెన ఎలాంటిదో సీతమ్మ అలాగా. అలాగే జీవాత్మ పరమాత్మ మధ్య వారధి ఎవరు? గురుదేవులు. లక్ష్మణుడు ఏం చేశాడు? గురుపాదాన్ని పట్టాడు, దైవాన్ని చూశాడు. పట్టవలసింది సీతమ్మ పాదాలు, చూడవలసింది రాముడి యొక్క ముఖ దర్శనం. అది చూపించాడు. ఇప్పటికి కూడా మనకు అదే ఆదర్శం. పట్టవలసింది గురుపాదం, చూడవలసింది లక్ష్యం. అందుకని మనకి ఇక్కడ చక్కగా ఆయన చెప్పారు, ఆయన పురుషాకారంతో ప్రయత్నం చేయాలి. అత్సం దైవం మీద భారం వేసి దైవమో దైవమో అనకూడదు. దైవం మనకు ఒక శక్తి ఇచ్చాడు, ఆ శక్తి రూపంలో ఉండి నీకు పనిచేస్తాడు స్వామివారు. ఎందుకంటే దైవమేమి అమ్మ చెప్పినట్టుగా కలికాలంలో నాలుగు చేతులతో వచ్చి ఎదురుగా నిలబడాడు. నువ్వు ఆయన ఆరాధిస్తే ఆయన శక్తే నీలో నిలబడి ఒక అద్భుతమైన తెలివి రూపంలో పనిచేసి నీకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఆ సమయంలో నేను ఇలా ప్రవర్తించగలిగానంటే కారణం ఏదో శక్తిని ఆవరించింది, ఆవహించింది అని అనిపిస్తుంది. తర్వాత విచారణ చేస్తే తర్వాత అనిపిస్తుంది మనకు, మనం మన కాలంలో అనిపిస్తుంది, ఆ రోజు నేను అలా ఎలా నిలబడ్డానో నాకే తెలియదండి, ఆ మాట నాకు నుంచి ఎందుకు వచ్చిందో నాకు తెలియదండి, అలా గట్టిగా మాట్లాడాను కాబట్టి ఈ రోజు నేను ఇలా నిలబడ్డానండి. అంత గట్టిగా మాట్లాడేటువంటి ఆ ధైర్యం వెనకాతలు నీకు ఇచ్చిందే నువ్వు ఆరాధించినటువంటి గురుపాదం. నువ్వు ఆశ్రయించిన గురుపాదం నీలో నిలబడి ఆ మాట రూపంలో నిన్ను గట్టెక్కించింది, ఆ పని రూపంలో నిన్ను గట్టెక్కించింది. కాబట్టి భగవంతుడు ఒక రూపంతో కాదండి, అసలు
అసలు ఉన్నది పరమాత్మ, ఆయన లేని అణువు
హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ భావన వింటే. ఎవరికి? విన్నవాడికి. ఎలా విన్నవాడికి? ఈ పరీక్షణ మహారాజులాగా విన్నవాడికి, విన్నవాడికే బోధ. కాబట్టి అక్కడ స్వామి చక్కగా చెప్తున్నాడు, చూడు ఇక్కడ మనకి పౌరుషం ఎందుకయ్యా, పనికిరాని పౌరుషం. దైవమే గొప్పది అని మేమంటున్నాం, దైవశక్తికి తిరుగులే. లేకపోతే ఏమిటి దారుణం? దేవతలు దేవతా నాయకులు అందరూ కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నా, విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది కదా అని వాళ్ళంటుంటే అప్పటికి బ్రహ్మదేవుడు కొద్దిగా తీరుకున్నాడు. దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది మనకి మా మహాత్ముడు చెప్పేటువంటి మాట. అవశ్యం అంటే తప్పకుండా మనకి అనుభవించి తీరాల్సిందే. అనుభోక్తవ్యం, ఇప్పుడు ఏదైనా మనకు పక్కన భోజనాల్లో ఎక్కువ కేసరి పెట్టారనుకోండి, పక్కన మీ ఆవిడుంటే పెట్టచ్చు, పక్కన మీ స్నేహితుడుంటే మరి నాకు షుగర్ ఉందిరా కాస్త నువ్వు తినరా అని నీ విస్తరలో దాన్ని పక్కాడికి పెట్టచ్చు. కానీ కర్మ మాత్రం అలా సర్దడానికి వీల్లేదు. నేను తినను అని నీ భార్యకు పెట్టడానికి వీల్లేదు, నేను తినలేనని నీ పిల్లాడికి పెట్టడానికి వీల్లేదు, నేను తినను వేన పంచుకుంటావని నీ మనవడికి ఇవ్వడానికి వీల్లేదు. ఎవరి విస్తరలోది వాళ్ళు అనుభవించాల్సిందే. ఇది పదార్థంగా పంచడానికి వీల్లేదు. ఎవరిది? వారికి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు శుభము చెయ్యి అశుభం చెయ్యి, నిన్న అమ్మ అది కూడా చెప్పాను, నువ్వు మంచి చెయ్యి చెడు చెయ్యి. నువ్వేం కోరుతున్నావు అంటే మంచి ఫలితాన్నే కోరుతున్నావు, చెడు నాకు అక్కర్లేదంటున్నావు. దీన్ని ఎంత ప్రీతిగా కోరుతున్నావో దాన్ని కూడా అంతే ప్రీతిగా అనుభవించగలగాలి. ఓ శుభం జరిగితే ఆనందంగా తీసుకుంటున్నామా లేదా? ఇంకో ప్రజెంటేషన్ వచ్చిందంటే ఆనందంగా తీసుకుంటున్నామా లేదా? అలాగే దీన్ని కూడా నువ్వు అలాగే స్వీకరించగలగాలి. శుభాశుభాలు రెండింటినీ కూడా సమంగా స్వీకరించగలిగిన దృష్టి రావాలి. మహాత్ములు అలాగే స్వీకరించారు. కొంతమంది అన్నారు కూడా, స్వామి మీకున్నటువంటి వ్యాధిని మీ ఉపాసనతో నయం చేసుకోలేరా అని రామకృష్ణ పరమహంస గారిని అడిగితే, ఈ గాయం చేసే మీరు మీకు తెలియదయ్యా అన్నాడు స్వామివారు. ఇది గాయం చేసే మేలు మీకు తెలియదు, ఏ ఎలా మేలు చేస్తుంది ఈ గాయం అన్నారు. కొంతమంది కోరికలతో నా దగ్గరకు వస్తారు, వచ్చిన వాళ్ళకు నా వ్రణం కనబడుతుంది, ఆయన వ్రణాన్ని ఆయనే నయం చేసుకోలేని వారు నా కోరికలు తీర్చగలరాని వెళ్ళిపోతారు. అలా కొంత తగ్గుతుంది నాకు, కొంత బాండింగ్ తగ్గుతుంది, కొంత బరువు తగ్గుతుంది నా దగ్గరకు. యథార్థమైనటువంటి జ్ఞానం కావలసిన వాడు నా దగ్గరకు వస్తాడు. శరీరమైన శారీరక పరమైనవి అనుభవించాలి, కోరికలు కోరుకోవాలనుకునే వాడు ముందు దేన్ని చూస్తాడు? దేహాన్ని చూస్తాడు. ఓహో గురుగారికి జ్వరం వచ్చిందా, ఆయన కూడా దేహం, దేహము దేహానికి ఇబ్బందులు ఉన్నాయా, ఆయనకి పట్టి నొప్పి వచ్చిందా, ఆయనకి కంటి నొప్పి వచ్చిందా, ఇవన్నీ చూస్తారు. చూసి వాళ్ళేమనుకుంటారు, తనకున్న పట్టి కంటి నొప్పి నేను నయం చేసుకోలేనటువంటి వారు నా బాధనే నయం చేస్తారు కనుక అని తగ్గిపోతారు. అప్పుడేమైపోతుంది ఏమండి, ఒక గంపలో అక్కర్లేనివన్నీ పక్కన పడితే ఏముంటాయి, గట్టి ఉంటాయి. అందుకనే మహాత్ములు చెప్పారు, తూర్పులు పడతారు, తూర్పులు పట్టేటప్పుడు ఏం చేస్తారు, గాలికి అల్లంత దూరంలో పొల్లు పోతుంది, గట్టి కిందలు మాత్రమే పాదాల దగ్గర నిలబడిపోతాయి, ఆ పొల్లంతా ఎగిరిపోతుంది. అక్కడ గాలి గాలితో ఎగిరిపోతాయి. గాలి ఏంటండి? మనస్సే. వాయువు యొక్క దాని ద్వారా వచ్చిందే మనస్సు, వాయు సంఘాతం మనస్సు. అందుకని ఈ వాయువు మనస్సు యొక్క సంఘాతం సంకల్ప వికల్పాలు అనేటువంటి దాని వల్ల పొల్లంతా ఎగిరిపోతుంది. గట్టి కిందలు ఏముంటాయి, అవి కాళ్ళ కింద కాళ్ళ దగ్గర నిలబడగలుగుతాయి, పొల్లంతా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ విచారణ చూడండి, శుభం జరిగినా అశుభం జరిగినా ఏది తెచ్చినా దాన్ని అనుభవించి తీరవలసిందే. దైవ ఘటనని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, దేహం ధరించాక సుఖ దుఃఖాలు తప్పవు, దాని ధర్మాన్ని వారు గౌరవిస్తారండి. మహాత్ములు దాని ధర్మాన్ని గౌరవిస్తారు. దేహధర్మం ఏముంది, ప్రాణధర్మం ఏముంది, మనసు యొక్క ధర్మం ఏముంది, ఇవన్నీ కూడా వాళ్ళు గౌరవిస్తారు. వాస్తవానికి దుఃఖం ఉందా రాముడికి? రాముడికి దుఃఖం లేదు. రాముడి దుఃఖం చూసి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడితో అనగట, నువ్వు నా ముందు రామాయణం మరే ఏది బాగా చెప్తున్నావు, అధ్యాత్మ రామాయణం, కైలాసంలో పరమశివుడు పార్వతీదేవికి వినిపించిన రామాయణం, ఆ రామాయణం అంతా చెప్తుంటే అమ్మవారికి వచ్చిన సందేహం కలిగి, అదేమిటండి రాముడు భగవంతుడు అంటావు, ఓ మానవ మాతృడిలాగా భార్య దూరం అయితే అలా విలపిస్తున్నాడు, ఆయన దైవమేమిటి అంటే నీకు అలా అనిపిస్తుందా, మరి ఎలా పరీక్షించి నిర్ణయం తీసుకో అని పరమేశ్వరుడు పంపిస్తే ఈవిడ శీతరూపం ధరించి అక్కడ వచ్చింది. శీతరూపం ధరించి అక్కడ నిలబడగానే వెంటనే ఏమిటమ్మా చెల్లెమ్మ ఇలా వచ్చావన్నాడు ఆయన. పార్వతీ అమ్మవారు సీతమ్మ తల్లి అవతారంలో వస్తే అదేమిటి, ఇక్కడ మామూలుగా రూపంలో వస్తే ఏమనాలి, రాణేశ్వరి అనాలి కదా. కానీ ఆయన ఏమన్నాడు, ఏమిటమ్మా ఇలా వచ్చా సోదరి అని పిలిచాడు. అంటే వేషాన్ని చూడడం కాదు, వేషం వెనకాతల దాగున్నటువంటి దాన్ని గుర్తించిన వాడు పరమాత్మ. మనం వేషాలు చూస్తూ మోసపోతున్నాం, వేషం వెనకాల వేసి వేసిన వాడెవడు, వేయించిన వాడెవడు. మనకు చూడండి, నీడలు నిజాలు అని వేస్తారు, రంగు వేస్తే రంగు తీస్తే. హరిశ్చంద్రుడు ఫలానా వారు, చంద్రమతి ఫలానా ఆవిడ, రంగేస్తే చంద్రమతి, రంగు తీస్తే సుబ్బారావు. ఏది అంటే వేసిన వాడు తీసిన వాడు. వెయ్యి వేసి వేసి నాటకం ఎక్కితే వాడి పేరు మారుతుంది, వేసి దిగాడు అనుకోండి ఆయన పేరు మారుతుంది. కానీ ఇంటిలో ఉన్నవాడు ఒక్కడే, ఎవరు గుర్తిస్తారు? ఆ గుర్తించిన వాడు నిజమైన వాడు. మనం వేషాన్ని పట్టుకోకూడదండి, వేషధారిని పట్టుకోవాలి. రామకృష్ణానంద స్వామి వారు ఇంటికి భిక్షకు పెడితే లవకుశ సినిమా వచ్చిన రోజులండి. ఆ రోజు ఆ లవకుశ సినిమా వస్తే ప్రతి వాళ్ళు ఎన్టీ రామారావు గారి వాల్ పోస్టర్లు, సింగిల్ మ్యాన్ వాల్ పోస్టర్లు ఇళ్లలో కలిపి అతికించుకున్నారు. ఆయన ఒకళ్ళు ఇంటికి వెడితే అక్కడ ఈ రాముడు లవకుశ పోస్టరు కింద పేరు తీసేశారండి. కింద పేరు తీసేసి వాళ్ళు అక్కడ అంటించారు. స్వామివారు రాముడు భలే ఉన్నాడే అన్నాడు. ఈ చిన్నపిల్ల ఒక ఐదేళ్ల పిల్లుంది, గురువుగారు గురువుగారు ఆయన రాముడు కాదండి ఎన్టీ రామారావు. పక్కన వాళ్ళు అన్నారు, అమ్మమ్మ గురువు గారు అమ్మారు ఎదురు మాట్లాడకూడదు, తప్పమ్మ ఎదురు చెప్పకూడదు. రామకృష్ణ స్వామి వారు అన్నారు, ఆ పిల్ల చెప్పింది కరెక్ట్, ఆ పిల్లకున్న బుద్ధి నాకు ఎప్పుడు వస్తుంది అన్నాడు స్వామివారు. ఎంత గొప్పవారండి గురుదేవులు. ఏం చెప్పారు, నేనేమో వేషగాన్ని పట్టుకున్నాను, ఆ అమ్మాయి వేషం వేసిన వాడిని పట్టుకుంది. అది మనమే వేషాలు చూసి మోసపోతున్నాం, వేషం వేసిన వాడెవడో వాడిని పట్టుకోవాలి. గురుదేవుల యొక్క మాట కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. నిన్న నాకు పేరు పెట్టారు అమ్మ, ఏం పేరు పెట్టారు మీరు చెప్పండి. నా బొంద కుక్కిని పేనండి, మర్చిపోయారా? పెట్టించుకున్న నేను మర్చిపోలేదు, మీరు ఎలా మర్చిపోయారు? కుక్కిన పేను ఎంత అద్భుతం అండి. ఆ పేరు బతికితే తలంతా చెడిపోతుంది, తలంతా తిరుగుతుందండి. ఆ కుక్కడం కూడా భలే అదృష్టం అండి బాబా. ఆ పేరు వెతకడం కూడా భలే అదృష్టం, అందరూ చూడలేరు తన్నో పేలు. ఎందుకంటే వెంట్రుకల రంగును పేల రంగు ఒకటిగానే వస్తుంది. ఆ పేలు కూడా నల్లగానే తిరుగుతుంటాయి తల్లోనో, అవి వెతకడం కూడా పెద్ద కష్టం, అది వారికే చెల్లు. ఎంత అద్భుతమైన పేరు పెట్టారండి నాకు, కుక్కిన పేను అని పిలవండి పర్వాలేదు, పిలు పలుకుతారు. ఏమండి, తల్లో తిరుగుతుంటుంది, తల రంగులోనే ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఏరడం కొంతమందికే సాధ్యం. పేరు చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఒకళ్ళు ఉంటారండి వీధుల్లో, వాడి దగ్గరికే పోయి తలుపుతాం మనం. అందరి దగ్గర విప్పమండి, కుక్కడం చేత కాదు వాడికి, అసలు చూడమే చేత కాదు, ఇంకో కుక్కడమే తెలుస్తుంది నా బొంద. అది తీయడం కూడా పెద్ద విశేషం అండి, రెండింటి రంగు ఒకేలా ఉంటుందండి. అది నలిపే ఇది నలిపే, తెల్ల వెంట్రుకల్లో ఉన్న వాళ్ళలో నలపేలు వెతకడం తేలికేమో, కానీ నల్ల వెంట్రుకల్లో ఉన్న వాళ్ళలో నలపేలు వెతకడం బహు కష్టం. ఇక తర్వాత ఏం చేస్తారు, చిన్నప్పుడు మాకు పదేసారా అమ్మ నాకు ఈ గోరు మీద పెట్టవే నేను ఒత్తుతానంటే అది గోరు మీద ఉన్నటువంటి పారిపోయింది, అప్పుడు ఇంకో ముట్టుకే పడేది పారేసింది. వెతికి ఇంత కష్టపడి నీకు చేతికిస్తే కుక్కడం కూడా చేతకాటలేదు నీకు అని ఇలా ముట్టేవాళ్ళు. అది కుక్కడం అంటే ఎంత అదృష్టం అండి, కుక్కిన పెయిన్లు కావాల్సిందే నిజంగాను. తలంతా తిరిగితే దురద తప్పదు, దురద తీర్చేవాడు గురుదేవుడు ఒక్కడే. ఆ కుక్కడంలో వారికే సామర్థ్యం, వాడికే సమర్థత, మళ్ళీ ఉండదు అక్కడ. కాబట్టి ఏది మనల్ని అన్నా మనల్ని మనం వెతుక్కోవాలి. ఎవరి ఎంత అదృష్టం, ఎంతమంది వెతుక్కోలేదండి సభలో నుంచి నన్ను ఒక్కడనే గుర్తుపెట్టుకున్నాను. నాకు ఎంత అదృష్టం అనుకుంటాను నేను, నేను అనుకుంటాను కూడా, ఎంతమంది లేచిళ్ళు పట్టించుకోలేదు నేనున్నాను. గురుదృష్టి అండి అద్భుతమైన దృష్టి, పడితే అలాగైనా పడాలి తప్పదు. ఎలా ఎలా పడినా అది ఆనందమే, ఎలా పడినా ఆనందమే గురుదృష్టిలో. తిరిగేవాడిగా పడ్డా ఆనందమే నా బోటి వాడు, ఎందుకంటే కాలం చోట ఉన్నది కనుక సంచారమే, అది కూడా ఆనందమే ఎక్కడున్నా. కాబట్టి గురువు యొక్క పదము చాలా గొప్పది, గురువు యొక్క మాట చాలా గొప్పది. అందుకని మనం చక్కగా ప్రతిదాన్ని విచారణలోకి తెచ్చుకోవాలి, మాటని విచారణలోకి తెచ్చుకోవాలి, పాటని విచారణలోకి తెచ్చుకోవాలి, బోధని విచారణలోకి తెచ్చుకోవాలి. నడుస్తున్నా, తిరుగుతున్నా, తింటున్నా, ఏ పని చేస్తున్నా, ఆయనే ఉన్నది, ఆయన మాటే ఉన్నది, వారి వాక్కే నిలబడుతోంది, ఆ వాక్కే ప్రపంచాన్ని నిలబెడుతోంది. సత్యం మీదనే ఆధారపడింది ప్రపంచం. గురుదేవుడు సత్యవాక్కు, పొల్లు మాట మాట్లాడరు. అమ్మ జిల్లెల్లిముడి అమ్మవారు చెప్పేవారు, తోలునోరు కాదురా ఇది తాలు మాట మాట్లాడటానికి అని చెప్పేదమ్మ. తోలునోరు కాదురా తాలు మాట మాట్లాడడానికి. తాలు ఏరేస్తారండి, తాలు గింజలు, తాలు మిరప, కట్టమూరు వాళ్ళకి బాగా తెలుస్తుంది, మిరపకాయల్లో తాలు మిరపకాయలు ఉంటాయి, ఆ తాలు మిరపకాయలు వేరేస్తారండి, ఎండు మిరపకాయలే తెస్తారు. తాలు మా చూడండి, ప్రపంచంలో సాధనకు పనికిరాని మాట గురుదేవులు మాట్లాడరు, కానీ మనకు దానిలో ఉండే సత్యాన్ని వెతుక్కోవడం చేతగాక అమ్మేంటి వాళ్ళ వంకాయ గురించి చెప్పారు, గోంగూర గురించి చెప్పారు, చీర గురించి చెప్పారు. ప్రపంచాన్ని మనకు చూపిస్తూ పరమాత్మ దర్శనం చేయిస్తారు గురుదేవులు, అది చేస్తారు. ఎందుకంటే ప్రపంచాన్ని విడిచి మనం ఉండలేం కనుక మనకు అవసరమైన దాన్ని పట్టుకొని ఏది మనకు నిజమైన అవసరమో తెలియజేస్తారు. అదేంటి గురుదేవులు చేసే బోధ మనకి. అందుకని ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు, అక్కడ ఈ దైవ ఘటన అనేటువంటిది ఎవరికి అది తప్పించుకోవడం సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు, దేహం ధరించక సుఖ దుఃఖాలు తప్పవు, ఇది ఎవరికైనా తప్పదు, అది ధర్మం అండి, వారు కూడా అంగీకరించారు. నా సంగతే చూడు, ఇదిగో ఇలాగా స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడు కాలేదు ఇంద్రుడు, ఏమంటే అమృతం తాగామనేటువంటి గొప్ప ఆనందమే గాని చావలేని అమృతం తాగి చచ్చామని ఎన్నిసార్లు ఏడ్చారు వాళ్ళు, చావవీధి లేని అమృతం తాగి చచ్చాం, కమ్మగా చావొచ్చినా బాబును, కమ్మగా చచ్చేవాళ్ళం, ఇది అలా అలా వీలు కాదు, ఇలా వీలు కాదు. ఎందుకని అంటే ఇంద్రియ జయం కలగనంత వరకు అమృతం తాగినా గాని బాధలు తప్పవు. ఇంద్రియ జయం లేనిదే అమృతం తాగిన ఆనందం కూడా ఉండదండి. అమృతం త్రాగడం కూడా సాధ్యమేమో కానీ ఇంద్రియాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అందుకనే ఇంద్రచిత్తుని గెలవచ్చేమో కానీ, ఇంద్రుణ్ణి గెలవచ్చేమో కానీ ఇంద్రియాలు జయించలేవు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఇంద్రుని జయించిన వాడు ఇంద్రజిత్తు అయితే ఇంద్రజిత్తుని చంపిన వాడు లక్ష్మణుడు. ఎందుకు చంపాడు? లక్ష్మణుడి చేతిలోనే ఇంద్రజిత్తు ఎందుకు తెచ్చాడంటే వాడు ఇంద్రుని గెలిచాడేమో కానీ ఇంద్రియాలు గెలవలేదు. ఇంద్రియాలు గెలిచిన వాడు లక్ష్మణుడు కనుక ఇంద్రుణ్ణి గెలిచిన వాడు ఇంద్రియాలు గెలిచిన వాడి చేతిలో చచ్చాడు. కాబట్టి ఇంద్రుణ్ణైనా గెలవచ్చేమో కానీ ఇంద్రియాలు గెలవడం చాలా కష్టం. మరి ఎన్నిసార్లు ఇతడు భ్రష్టుడు కాలేదు, ఎంతటి వాడికైనా కష్టాలు తప్పదు, అనుభవించడం తప్పదు, ఎవడో తప్పించుకోలేడు కర్మని. అందుచేత అతిగా దుఃఖించకుండా ఉపాయం ఆలోచించండి. ఏమాలోచించాలి అని వీళ్ళు ఒక సూచన చేశారు. సనాతని, మహామాయ, మహావిద్య, మహాదేవి, ఈవిడ పాదాన్ని మనం ఆశ్రయించాలి. ఆవిడ మొట్టమొదటి పేరేమిటండి? సనాతని. అమ్మవారి నామంలో చాలా గొప్ప నామం ఏంటంటే సనాతని. నువ్వు ఎంత సనాతనం అనుకుంటున్నావో అంత సనాతనం, నువ్వు ఎంత అనుకుంటున్నావు కృతయుగం అనుకుంటున్నావా అంతకంటే సనాతనం, పోని త్రేతాయుగం అనుకుంటున్నావా అంతకంటే సనాతనం, నువ్వు ఎంత సనాతనం అని నువ్వు అనుకుంటున్నావో అంత సనాతని ఆమె అంతకంటే పూర్వం ఉన్నది. ఇంకోటి మహామాయ. నారాయణుడు కూడా చెప్పాడు, అమ్మా ఇప్పటిదాకా నిన్ను మాయా 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 అని పిలిచిన వాడే గాని ఇప్పటి వరకు నిన్ను చూసిన వాడు లేడమ్మా, అలాంటి నీవు నాకు తోడుగా యశోదా గర్భాన పుట్టబోతున్నావు, ఇప్పుడు నిన్ను అందరూ చూస్తారన్నాడు కృష్ణయ్య. నిన్ను అందరూ చూస్తారు. మహానందాంగనాడింబకు, ఆవిడ మహామాయ ఎలా వచ్చింది? ఆ యశోద గర్భంలో నుంచి నందుడి యొక్క ఇంటిలో చక్కగా ఆవిడ పుట్టింది, అప్పుడు ఆవిడకి రూపం వచ్చింది. నారాయణుడు చెప్పాడు కూడా, ఇక నుంచి నీ పేరు అంబిక అని, చండి అని, వైష్ణవి అని, దుర్గా అని, ఇలా అనేకమైన నామాలతో నిన్ను ఆరాధిస్తూ ఉందురుగాక అని అమ్మ చక్కగా ఒక వరం కూడా ఇచ్చాడు కృష్ణయ్య. అందుకని ఆవిడ మహామాయ అంటే ఎంతమంది మనం ఈ మాయ మనం దాటడానికి సఖ్యం కానిది, కానీ పరమాత్మ అనుగ్రహం పొందితే. అమ్మ చెప్పారు కదా, కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళాలనుకుంటే కలెక్టర్ గారి ఇంట్లో కుక్క ఉంటుంది, అది ఒక పట్టణం లోనికి పోనివ్వదు, బాగా ముందు యజమానికి పరిచయం అయితే కుక్క కూడా తొక్క ఉప్పుకుంటూ నీ వెనకాతలే వస్తుంది. విద్యాప్రకాశానంద గిరి స్వామి వారు చెప్పేవారు, ముందు నీకు యజమానితో పరిచయం కలగాలి, యజమానితో పరిచయం కలగగానే యజమాని బయటికి వస్తాడు, అప్పటిదాకా నీ మీద ఎగబడిన కుక్క ఇప్పుడు యజమానితో నీ సంబంధాన్ని చూసి యజమానికి ఏ పరిచర్య చేస్తుందో నీకు కూడా అదే పరిచర్య చేస్తుంది. ఇప్పుడు యజమాని ఆజ్ఞ చేస్తాడు, ఇతను నా స్నేహితుడు, నువ్వు అతనికి మొక్కు అనగానే ఇప్పటిదాకా కాళ్ళెత్తి నీ పైన దూకాలని చూసిన కుక్క నాలుగు కాళ్ళు బాగా సాగిలపడేట్టుగా నీకు మొక్కేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరి పరిచయం వల్ల నీకు అటువంటి ఆనందం కలుగుతుందంటే పరమాత్మతో. నీకు మాయతో పరిచయం కాదు ముఖ్యం, మహాత్ముడు మాధవుడితో పరిచయం, ఆయన పరిచయం అయితే మాయ నిర్ణయం చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఆశ్రయించాల్సింది ఆ మహామాయని. మహావిద్య, విద్యలలోకెల్లా ఉత్తమమైనటువంటి విద్య ఏది అంటే పరావిద్య, స్త్రీ విద్య. మహాత్ములు చెప్పినటువంటిది స్త్రీ విద్య అంటే అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారిని తెలుసుకునేటువంటి జ్ఞానం. అందుకే అన్నదానం కంటే గొప్పదా కాదనను కానీ అన్నం కంటే గొప్పదానం ఒకటి ఉంది అన్నారండి. ఏమిటి అదానం? విద్యాదానం. అన్నేన క్షణికా తృప్తి. అన్నం వల్ల ఏమొస్తుంది? క్షణికమైన తృప్తి. ఇప్పుడు ఉదయాన్ని కట్టిబొమ్మలు పెట్టాడు అండి, మళ్ళీ మనకు మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ప్రసాదం మళ్ళీ గురుదేవులు అందిస్తున్నారు. అంటే మళ్ళీ మనం వెతుక్కుంటున్నాం, దీనికి ఒక అవస్థ ఉంది కనుక మళ్ళీ సాయంత్రానికి ఏం తీసుకోవాలని విచారణ చేస్తున్నామా లేదా. అన్నేన క్షణికా తృప్తి యావత్ జీవంచ విద్యయా. నిజంగా అమృత విద్య అంటే విద్య, అమృత విద్య అంటే చదివేనండి. మీకు మహాభారతంలో కచుడు, దేవయాని, శుకరాచార్యుడు, యయాతి వీళ్ళ ఉపాఖ్యానాలు వస్తాయి. వీళ్ళలో పూర్తి కథ చెప్పనులేండి, మీరు భయపడద్దు. నేనంతా భాగవతం చెప్పాడు, ఈరోజు భారతం మొదలెచ్చాడు అనుకుంటారేమో, పూర్తిగా చెప్పను, చిన్న ముక్క చెప్తాను. కచుడు, దేవయాని వీళ్ళిద్దరూ ఉంటారన్నమాట. వీళ్ళలో దేవయాని శుకరాచార్యుల వారి కుమార్తె, కచుడు బృహస్పతుల వారి కుమారుడు. ఆయన విద్య నేర్చుకోవడానికి వస్తాడు, మృత సంజీవుని విద్య నేర్చుకోవడానికి శుకరాచార్యుల వారి దగ్గరికి వస్తాడు. శుకరాచార్యుల వారు ఈయన బృహస్పతి కుమారుడు అని తెలుసు కచుడు. కానీ విద్య అనేది నేర్పవలసిన బాధ్యత ఉన్నప్పుడు శత్రువు కొడుకైనా విద్య నేర్పాలి. ద్రోణాచార్య వారు దృష్టజ్యుమ్నుడికి విద్య నేర్పుతాడు అండి మహాభారతం. దృష్టజ్యుమ్నుడు ఎవరండి? తన మరణం కోసం ద్రుపదుల వారు యజ్ఞంలో నుంచి పుట్టించిన వాడు. మనం ఏంటి ఎంత నేర్చుకోవాలంటేనండి, ఏదైనా ఒక విషయం చెప్పండి అంటే మళ్ళీ ఇతను చెప్పేస్తాడేమో, ఒక పాట నేర్పండి అంటే మళ్ళీ ఇప్పుడు పాడేస్తాడేమో, చాలా ఉంటాయి మన దగ్గరే. కానీ శత్రువు వచ్చి అడిగిన విద్య చెప్పాలి. అది ఎవరు నేర్పారు? దృష్టజ్యుమ్నుల వారికి, ద్రోణాచార్య వారి గురువు. తన మృత్యువుకే విద్య నేర్పాడండి ఆయన. ఆయన అనుకున్నాడు దేహానికి వస్తుంది పోతుంది విద్య అమృతం, దేహం ఎప్పుడు మృతమే, అది అంగీకరించాలి. ద్రోణుడు కూడా అంగీకరించాడు, ఇది మృతమే, విడిచిపెట్టవలసిందే, దీనికి ఏదో కారణం కావాలి. కారణంగా వచ్చిన వాడు దృష్టజ్యుమ్నుడు. కానీ దీనికి కార్యము దృష్టజ్యుమ్నుడి ద్వారా జరుగుతోందే కానీ ఇది నిర్ణయం దేవుడిది, దైవ నిర్ణయం, వచ్చింది పోవాలి. నేను ఇక్కడే ఉండిపోతే నిర్ణయానికి విఘాతం చేసిన వాడు అవుతాను, కాబట్టి వచ్చింది వెళ్ళాలి. కాబట్టి ఇది ఒక కార్యానికి రూపంగా కనబడుతున్నాడంతే. నేను దేని ద్వేషించాలి? మనం చాలా విచిత్రంగా ఆలోచిస్తుంటాం. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఇంత రాయి తీసుకుని ఒకరు కుక్కను కొట్టాడండి, కుక్క ఎవడిని చూసి మురుగుతుంది అన్నాడు రామకృష్ణానంద స్వామి వారు. రాయిని చూసి మురుగుతుందా, విసిరిన వాడిని చూసి మురుగుతుందా? విసిరిన వాడిని చూసే కదా మురుగుతుంది. రాయి కదా కారణం దెబ్బకి, మరి రాయిని చూసి ఎందుకు మురగడం లేదంటే, రాయికి కనబడుతుందే గాని విసిరిన వాడు దానికి కారణం. కర్మ మనకు తగిలిందంటే కారణం కర్మ కాదండి, దాన్ని ఇచ్చిన భగవంతుడు కారణం. ఇప్పుడు మనం ఎవరి వైపు చూసి మురగాలి? కుక్కకున్న జ్ఞానం మనుషులకు లేదన్నాడు రామకృష్ణానంద స్వామి వారు. కుక్కైనా విసిరిన వాడిని చూసి మురుగుతుందే గాని ఈ మనిషి రాయిని చూసి మురుగుతున్నాడయ్యా, వీడి దుఃఖం ఎప్పటికి తీరుతుంది అన్నాడు. కారణం కుక్క, ఎవరు విసిరినవాడు, ఆ విసిరినవాడెవడు? దైవం. కర్మ తగిలిందంటే కారణం ఎవరు? దైవం. మన దైవాన్ని చూసి మొరగాలి, దైవం దగ్గర మొరపెట్టుకోవాలి. మొరగడం అంటే మొరపెట్టుకోవడం. మనం ఏం చేస్తున్నాం? రాయి వైపు చూసి నన్ను తగలకు, నన్ను తగలకు. రాయి జడమండి, కర్మత జడం అన్నాడు రమణ మహర్షిని వారు ఉపదేశారంలో. కర్మత జడం, అదేం చేస్తున్నాయి, అదేం చేయదు, ఉంది అంతే. ఏమండి కాలుకు పుట్టినందుకు గాయమైతే ఏమంటాడు? రాయి తగిలిందండి, రాయి దగ్గరికి నువ్వు వెళ్ళావా, నీ దగ్గరికి రాయి వచ్చిందే, ఇది కూడా ప్రశ్నే. పోతూ ఉండే రాయి తగిలిందండి, బొటన్ వేలు రాయికి తగిలింది. ఈ మనిషి అంటాడు రాయి తగిలిందండి అంటాడు. బుద్ధి తక్కువవాడా, రాయి ఉన్న చోటనే ఉందిగా, నువ్వే రాయి దగ్గరికి వెళ్ళావు, రాయి ఏమి రాలే, పలానవాడు ఎక్కడుంటాడని వెతుక్కుంటూ నీ ఇంటి దగ్గరికి వచ్చాడు, నీ బొటన్ వేలు కొట్టలే, నువ్వే వెళ్ళావు దాని దగ్గరికి. కర్మ తడం అన్నాడు అందుకే రమణ మహర్షిని వారు. కర్మ ఏం చేయదయా, అది జడం. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వే తయారు చేసుకుంటున్నావు కర్మని. వండుకున్నటువంటి అన్నము ఏది వండుకున్నావో అది నువ్వు ఎలా తినాల్సి వస్తుందో, ఎలా వండుకుంటే ఎలాగా వండుకున్నావు అన్నదంటే బిరుసుగా వండారు ఎవరో అన్నం, అసలు వండుకుందే నువ్వు, నీ అన్నం నీ ఇంట్లోకి వచ్చి ఎవడు వండుతాడు, నువ్వే వండుకున్నదే, బిరుసుగా ఉంటే నువ్వే తినాలంతే. మరి అది వండుకుంది మనమే కనుక మనమే అనుభవించాలి. కాబట్టి కర్మ తడం అన్నాడు మహానుభావుడు. అందుకని ఇక్కడ కూడా ఎవ్వ ఎంతటి వాడికైనా సరే ఇది తప్పదు. మరి మృత సంజీవి విద్య నేర్పాడా లేదా? దేవగురువుల వారి కొడుకు వస్తే రాక్షసుల గురువు నేర్పాడా లేదా? దేవయాని ఆయన మీద ఇష్టాన్ని పెంచుకుంది కచుడితో, రెండు మూడు మాటలు బ్రతికిస్తుంది కూడా కచుడిని, వాళ్ళ నాన్నగారితో చెప్పి శుకరాచార్య వారితో చెప్పి బ్రతికిస్తుంది. ఆఖరికి ఈయన మద్యంలో కలిపి ఈయన పొడి చేసేశారు. ఎవరు ఈ రాక్షస పిల్లలు ఏం చేశారు? ఈ కచుడు యొక్క దేహాన్ని భస్మం చేసి ఆయన భస్మాన్ని తెచ్చి మద్యంలో కనిపించేశారు. ఈయన దాన్ని పుచ్చేసుకున్నాడు శుకరాచార్య వారు, గర్భంలో ఉండిపోయాడు కచుడు. ఇప్పుడు ఎలా బయటికి తేవాలి? ఈ లోపల ఉన్న వాడికి ప్రదర్శన చేయని విద్యను ఉపదేశం చేశాడు గురుదేవుడు. మంత్రశక్తి గురుశక్తి మనకు పూర్వకాలం నుంచి ఏదో ఒక కథ రూపంలో చెప్తూనే ఉన్నారండి. గర్భంలో ఎవరి గర్భంలోనో ఉన్న పిల్లాడికి ఉపదేశం చేసిన వాడు నారదుడైతే, మగవాడైన తన గర్భంలో ఉన్న తన శత్రువు కుమారుడికి అమృత విద్యను ఉపదేశం చేసిన గొప్ప గురుశక్తి శుక్రాచార్యుడు వారు. ఎక్కడో ఉండి ఉపదేశం చేశాడు నారదుడు శ్రీరాముడి గర్భంలో ప్రహ్లాదుడికి. ఇక్కడ తన గర్భంలో వాడికి శత్రుకుమారుడికి తన్ను చంపాలనుకునేటువంటి ఏది అటువంటి దేవతల పక్షాన ఉన్నవాడికి విద్యను ఉపదేశం చేశాడు శుక్రాచార్యుడు. చూశారా విద్య అనేది ఎంత అమృతమో. ఆ అమృతంలో కూడా ఈర్ష్యాసులు ఉన్నాయి. విద్య దగ్గర ఈర్ష్యాసులు ఉండకూడదు. ఈర్ష్యాసులతో విద్య నేర్పనేకూడదు. ఇక ఎప్పుడైతే గర్భంలో నుంచి ఆయన బయటికి రప్పించడానికి బోధ చేశాడో ఈ లోపల ఉన్నవాడు నేర్చుకున్నాడు. కొచ్చుడు నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గురువు గారికి అదే మంత్రాన్ని తిరిగి ఉపదేశం చేసి గురువు గారిని మళ్ళీ సశరీరుడుగా నిలబెట్టాడు. ఇక వెళ్ళిపోతున్నాను గురుదేవా, నేను వచ్చిన పని పూర్తయిపోయింది, విద్య నేర్చేసుకున్నాను, ఇప్పుడు దేవయాని అడ్డుపడి నేను ఎంతో అనురాగంతో కదా ఇన్ని మాట బ్రతికించాను, కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను వివాహం చేసుకో. కచ్చుడు అన్నాడు, ఇద్దరు ఒక గర్భంలో నుంచి వచ్చిన వాడమే, నీకు కారణం తండ్రి యొక్క బీజం, నేను సాక్షాత్ ఇంకా నువ్వన్నా తండ్రిలో నుంచి తల్లిలో చేరి వచ్చావు, నేను సాక్షాత్తు తండ్రి గర్భంలో నుంచి వచ్చాను. అంటే ఇంకా నీకన్నా నాకే ఇంకా తండ్రితో అనుబంధం ఎక్కువ. ఇక్కడ తల్లిదండ్రుల గర్భంలో ముందు తండ్రిలో చేరి తర్వాత తల్లిలో చేరి తర్వాత ఒక 9 నెలలు అక్కడ ఉండి తర్వాత వస్తుంది దేహం ఈ లోకంలోకి, కానీ నేను డైరెక్ట్ గా తండ్రి గర్భంలో నుంచి వచ్చిన వాడిని. ఇద్దరు సహోదరి సహోదరులమే, కాబట్టి వివాహం పొసగదు. అంటే ఆవిడంటుంది, మా రాక్షస ధర్మం ప్రకారం అనురాగం కలిగితే చాలు వివాహం చేసుకోవడమే, వావి వరసలు మా ధర్మంలో లేవన్నది. ఎవరు? దేవయాని. కచ్చుడు అన్నాడు, నీకు లేకపోవచ్చు, మా ధర్మం మాకుంది, నీ ధర్మం నువ్వు చెప్పావు కనుక నా ధర్మం నేను చెప్తున్నాను, మాది దేవతా ధర్మం, మాకంటూ ఒక ధర్మం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆవిడంది, అయితే నీ విద్య నీకు ఉపయోగపడకుండా పోవుగాక. దేవయాని శాపం పెట్టింది కచ్చుడికి. కచ్చుడు ధైర్యంగా తన ఎత్తుకు నిలబడ్డాడు. దేవయాని అన్నది, ఇంత కష్టపడి నేర్చుకున్న విద్య ఉపయోగపడడం లేదు, నీకు బాధ కలగడం లేదా అంది. దానికి అద్భుతమైన సమాధానం చెప్పాడండి కచ్చుడు. దేవయాని, నాకు ఉపయోగపడకపోవచ్చు, నేను ఇంకోడుకు ఉపదేశం చేస్తాను వాడికి ఉపయోగపడుతుందిగా, వాడి ఇంకోడుకు ఉపదేశం చేస్తాను వాడికి ఉపయోగపడుతుందిగా. ఆ విధంగా చూసినా గానీ నాది మృతం లేని విద్యే. నిజంగా మృతం లేనిది ఏంటంటే విద్య. విద్యయా అమృతం అశ్నుతే, విద్యయా అమృతం అశ్నుతే. అందుకని అమృతం అనే పదానికి పేరు విద్య మాత్రమే. అందుకనే మనకు స్పర్ధయా వర్ధతే విద్య. లోకంలో స్పర్ధ ఉండాలండి. ఎక్కడ ఉండాలి? విద్య దగ్గర ఉండి తీరాల్సిందే. నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకుంది చాలా తక్కువ 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 అనే అభిప్రాయం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఇంకా నేర్చుకోవడానికి ఉత్సాహం కలిగి ఉండాలి. నేర్చుకోవడం అయిపోయింది అనడమే అజ్ఞానానికి మొదటి మెట్టు. ఇక నేను నేర్చుకోవడం పూర్తయిపోయింది, ఇక నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అనుకోవడమే అది పెద్ద అజ్ఞానం. ఇంకా బోడంతుంది. అందుకే అంతటి మహానుభావుడు తెలియవచ్చినంత తేర వరకు అన్నాడు పోతనామచ్చిన వారు, తెలిసినంత వరకు అని. అలాగే ఇక్కడ కూడా మనం చక్కగా ఎవరైతే ఈ మహావిద్యని అభ్యాసం చేస్తారో, ఇంకో చెప్పారు మహాదేవి, ఆవిడ దివ్వంటేనే ప్రకాశం, దివ్యమైనటువంటిది, మహాప్రకాశవంతమైనది. అంటే ఇన్నింటినీ వెలిగిస్తూ తాను వెలగడానికి ఇంకో కారణము లేక తానే స్వయం ప్రకాశమై ఉన్నదో ఆవిడ. ఇప్పుడు ఒకటి వెలుగుతోందంటే దానికి వెనకాతల కారణాలు ఉంటాయి, కానీ తను ఇన్నింటికి కారణమై తాను వెలగడానికి ఇంకో కారణం లేక ఏ శక్తి ఉంటుందో ఆవిడ మహాదేవి. అటువంటి మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి, ప్రకృతి వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం. లక్ష్మీ అష్టోత్తరంలో మొట్టమొదటి నామం ఏమిటంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః. రెండు నామాలు అమ్మవే. అమ్మా, బంగారము నీవే, నగలు నీవే. బంగారం మూలం, నగలు వికారం, ఆ వికారంలో నుంచి వచ్చినవే. అది ఒక్కటి మూల పదార్థంగా ఉండదు అనుకోండి, అనేక రకాలైనటువంటి వికారాలు ఎన్నైనా వస్తాయి. మూలం బంగారం ఉంటే చాలు, రాపిడి బెళ్ళవుతుంది, మెళ్ళ గొలుసు అవుతుంది, నడుముకు వడ్డాడం అవుతుంది, చేతులకు వంకీలు అవుతాయి, కాళ్లకు పట్టీలు అవుతాయి, వేలికి మెట్టెలు అవుతాయి, వేలికి ఉంగరాలు అవుతాయి. ఎన్నో ఆభరణాల రూపంలో ప్రకాశించేటువంటి మూలం మాత్రం బంగారమే. సువర్ణకారుడు బంగారాన్ని చూస్తాడు, కొనుక్కునేవాడు ఆభరణాలు చూస్తాడు. కానీ అతను దేనికి రేటు కడతాడు? బంగారానికి రేటు కడతాడు. మనం ఏం చేస్తాం? ఆ ఉంగరం ఎత్తండి, చెవిదిద్దులెత్తండి అంటే ఆయన అంటాడమ్మా, నువ్వు ఆభరణం ఏదైనా తీసుకో, ఛార్జీలు తయారీ ఛార్జీలు వేరుగా ఉంటాయి కానీ మూల బంగారం రేటు మాత్రం మారదు. తరుగు మారుతుంది, ఆ తర్వాత ఛార్జెస్ మారుతాయి, దాని వర్తను బట్టి ఛార్జీలు మారుతాయి. కానీ మూలం నువ్వు ఎంతైనా తీసుకో, అది ఉంగర రూపంలో కొనుక్కో, మడ్డాన రూపంలో కొనుక్కో, నీకు పడేటువంటి రేటు మాత్రం ఇంత పడుతుంది అని అతను చెప్తాడు. అంటే మూలాన్ని గుర్తెరిగినటువంటి వాడై ఆయన మూలం చూస్తాడే కానీ వికారాలతో ఆయనకు సంబంధం లేదు. కాబట్టి ఎవరైతే అప్రకృతి అయిన మాకు ఆవిడే ఇన్నింటికి కారణం. ఆవిడ జగద్ధాత్రి, జగత్తు మొత్తానికి రావడానికి కారణభూతురాలు. ఆవిడ బ్రహ్మ విద్య. ఇక ఆవిడ తెలుసుకుంటే ఇంకా అంతకు మించిన విద్య ఏదైనా ఉన్నదా అంటే అంతకు మించినటువంటి విద్య లేదండి. ఎందుకంటే తన ముందర ప్రత్యక్షం కానటువంటి విషయాలు కూడా అమ్మ అపరోక్షంగా ఉండి వారి చేత పలికించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాళిదాసు గారు అక్కడ మనకి ఒక సమస్య వస్తోంది భోజరాజు గారి దగ్గర, ఏది కుసుమో కుసుమోత్పత్తి శ్రూయతేన దృశ్యతేన చిన్న చిన్న పాదం, ఆ పాదం ఇచ్చి పై పాదాన్ని పూరణ చేయమంటారు. ఎవరు పూరణ చేయలేకపోతే అక్కడుండే ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఒక తాటాకు మీద కింద పాదాన్ని వ్రాసి కాళిదాసు గారి దగ్గరికి పంపిస్తుంది. కాళిదాసు గారు వేరే ఊర్లో ఉంటారు, ఆయన అమ్మ ఉపాసన చేసి బయటకు వస్తున్నాడు. ఆ సమయంలో ఇంకా కాగితం ఆయన చేతిలోకి వెళ్ళకముందే అద్భుతంగా పద్యం చెప్పేశాడు. బాలే తవ ముఖార విందే దృష్టమిందీవరద్వయం కుసుమో కుసుమోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే. ఓ అమ్మాయి, నీ ముఖమనే పద్మంలో నీ కళ్ళు రెండు కలువ పువ్వుల్లాగా భాసిస్తూ ముఖమనే పద్మంలో ఇంకో రెండు పద్మాలు పుట్టాయా అన్నట్టుగా అద్భుతంగా కనిపిస్తున్న నీ ముఖార విందాన్ని చూస్తే పువ్వులో పువ్వు పుట్టడం విన్నామే కాని చూడలేదు, కానీ నీ ముఖం చూడడం వల్ల మాకు తేడ తెల్లవైపోయిందన్నాడు కాళిదాసు గారు. ఆఖరికి ఆ పిల్ల అమాయకు రాదు, వెంటనే చేతిలో శ్లోకం ఇచ్చింది. ఈయన అద్భుతంగా చూసి ఇది అమ్మ అనుగ్రహం, ఏమండి పూరణంలో ఇస్తే పూర్తి చేయడమే చాలా కష్టం, పూరణం తెలియకుండానే కింద పద్యం ఏది ఉంటుందో కింద పాదం ఏముంటుందో గుర్తించి అమ్మ ముఖస్తుగా పై పాదాన్ని కూడా పూర్తి చేసి కింద ఏ పాదం పూరణానికి ఇచ్చారో దాంతో సరిపోయేట్టుగా పద్యానికి పూరణం చేయించిందండి అమ్మ. నిజంగా శ్రీ విద్య. ఇప్పుడు ఎవరి అనుగ్రహం అది? అమ్మ యొక్క విద్యానుగ్రహం కదా. అలాగే ఇక్కడ అమ్మ మహావిద్య, ఆవిడ జగద్ధాత్రి మోషకురాలు. మనందరికీ కూడా కావలసినటువంటిది ఇచ్చి తీరుతుంది అమ్మ. ఏది మనకు శ్రేయస్సో ఏది మనకు ప్రేయస్సో అది మనకు తెలియదు. ప్రేయస్ అంటే ఏంటి? అధికాన్ని కోరడం ప్రేయస్సు. శ్రేయస్సు ఏమిటి? ఏది నీకు ఎక్కువ ఇస్తే నీకు పాడైపోతావో దానివ్వకుండా నీ ఆరోగ్యాన్ని నీ యొక్క ఏది ఉన్నతిని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వడం తల్లి చేస్తుంది. తల్లి చేసేది శ్రేయస్సు, నీవు కోరేది ప్రేయస్సు. ప్రేయస్సులో నీకు దుఃఖం వస్తుందని నీకు తెలియదు. లడ్లు బాగా ఇంట్లో శుభ్రంగా చేసి పెడుతోంది, ఒక గిన్నెకు చేసి పెడుతోంది తల్లి, అన్ని పిల్లాడి కోసమే, కానీ అన్ని ఒక రోజు ఇవ్వదు. మరి వీడి కోసం కదా చేసింది, వీడి కోసమే మొత్తం తింటానంటే ఒప్పుకోదు. ఎందుకని? వీడు కోరుతోంది ప్రేయస్సు. తల్లి ఏం చేస్తుంది? ఒక్కటొక్కటే ఇస్తుంది, అది శ్రేయస్సు. ఇది వాడికి ఒకటిస్తే బలం, అధికం ఇస్తే వాడికి వ్యాధి వస్తుంది. అందువల్ల తల్లి వాడి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వాడికి అవసరమైనంత ఇస్తుంది. ఆవిడ జగద్ధాత్రి. ఎంతవరకు అవసరమో, ఏది నీకు హాని పెంచకుండా ఉంటుందో అంతవరకే. సర్వలోక జనని ఆవిడ శ్రీమాత్రే నమః. అమ్మ సర్వలోకాలకి జనని. కాబట్టి పచ్చి బాలింతరాలు మా భరతమాత అంటాడు మహానుభావు. ఏమంటే పచ్చి బాలింతరాలు ఎలా అయింది? ఇంత ప్రపంచంలో ఎవరో ఒకరు ఏదో ఒక రోజున ప్రసవం జరుగుతూనే ఉంటుందండి. మనం చెప్తూ ఉంటారు మన హాస్పిటల్లో ఈ నెలలో ఇన్ని ప్రసవాలు అయ్యాయి అని. మన ఒక్క హాస్పిటల్లోనే ఇన్ని ప్రసవాలు అయితే ప్రపంచం మొత్తం మీద ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ ఎంతెంత మంది పుడుతున్నారు, అలా లెక్క వేసుకుంటే అమ్మ నడికట్టు తీసింది లేదు, తలగుడ్డ విప్పింది లేదు, తల కట్టిన కట్టు తీసింది లేదు, నడికట్టు విప్పింది లేదు. పచ్చి బాలింతరాలు మా భరతమాత. అలాగే మన అమ్మ కూడా పచ్చి బాలింతరాలు. ఆవిడ అమ్మ మనకి మనం అనుకుంటూ ఉంటామండి, ఆ తెలుసు మరిపోతే అక్కడ మాత్రమే షణ్ముఖుని కూర్చోబెట్టుకుని ఉందేమో అమ్మని. నిరంతర షణ్ముఖుడు ఎప్పుడు ఉన్నాడు ఆవిడ ఒళ్ళో. మనందరం షణ్ముఖులమే అమ్మకి. అమ్మ ఒడిలో ఎప్పుడు మనల్ని దించింది లేదు ఆవిడ. ఆవిడ ఎప్పుడు మనల్ని ఒళ్ళో పెట్టుకునే ఉంది. ఆవిడ జగద్ధాత్రి. ఆవిడ నిరంతరం మనకు పోషకురాలు. దాది ఆవిడ సర్వలోక జనని. ఈ ముల్లోకాల్లో చాచర జగత్తు కూడా అమ్మే వ్యాపించి ఉంది. అసలు వ్యాపనము అనే పదానికి అర్థం అమ్మే. అందుకే అమ్మ వైష్ణవి. వైష్ణవి అంటే వ్యాపయతీతి విష్ణువు. ఏది సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నదో ఆవిడే ఆయన విష్ణువు. మరి ఆయన అంటున్నా ఇక్కడ, ఆవిడ అంటున్నా స్త్రీలింగం పుంలింగం నిండొచ్చాయి కదా అంటే, భోగే భవాని పురుషే చ విష్ణువు క్రోధే చ కాళీ సమరే చ దుర్గా. దీనికి మనకు మహాత్ములు చెప్పారు, అయ్యా ఉన్న ఒకే వస్తువు ఒక్కొక్క రూపం ధరించినప్పుడు ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటుంది. భోగే భవాని, భోగాలు అనుభవించేటప్పుడు ఆకారం పేరు భవాని. పురుషే చ విష్ణువు, అదే ఆకారం పురుషాకారాన్ని ధరించి వస్తే విష్ణువు. క్రోధే చ కాళీ, తన బిడ్డల మీదకు తూకుతున్నటువంటి శత్రువుల నుండి రక్షింపడానికి అమ్మే కాళికావతారం ఎత్తి తనను ఆశ్రయించిన బిడ్డల సంరక్షణలో తన శక్తినంతా ఉపయోగించి తన బిడ్డల్ని కాపు కాస్తుంది. ఆవిడ కాళి. క్రోధే చ కాళీ సమరే చ దుర్గా. అరే మనకి యుద్ధం జరిగేటప్పుడు ఆవిడే దుర్గ. అంటే ఉన్నటువంటి ఒకే వస్తువు ఇన్ని విధాలుగా మనకి పనిచేస్తుంది. పైన కప్పుకుంటే ఉత్తరీయం, తల కట్టుకుంటే తలపాగా, నడుము కడితే నడుము కట్టు, కింద కడితే పచ్చలాగా వస్త్రం అనేక పేర్లతో ఎలా పిలువబడుతుందో ఉన్న ఒకే వ్యక్తి ఒక ఇంటిలో తండ్రి గారిగా, కొడుకుగా, తాతగా, మనవడిగా, ఉద్యోగానికి పెడితే ఆఫీసర్గా, తన క్రింద పనిచేసే వాడికి బాసుగా, తనకంటే పెద్దవాడు వస్తే తన సేవకుడిగా ఉన్న ఒకే వ్యక్తి ఎన్ని రకాలుగా మారుతున్నాడో, మారేది పదవే తప్ప మనిషి కానక్కడ. మనిషి ఒక్కడే ఉంటాడు, పదవులు మాత్రం మారుతూ ఉంటాయి. నాన్న అంటే ఒకడికి పలుకుతాడు, మామయ్య అంటే ఇంకోడికి పలుకుతాడు, తాతయ్య అంటే ఇంకోడికి పలుకుతాడు, కానీ ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఒక్కడే. అలాగే ఇక్కడ కూడా అమ్మ పురుషాకారాన్ని ధరిస్తే ఆవిడ విష్ణువు. భోగే భవాని పురుషే చ విష్ణువు. అందుకే శ్రీరామో లలితాంబిక అన్నారు. మీరు లలిత ఉపాసన చేయాలంటే ప్రత్యేకించి లలిత విగ్రహం ఏమక్కర్లేదు, రాముణ్ణి పెట్టుకోండి. లలిత శ్రీ శ్యామ శ్రీకృష్ణ శ్యామలాదేవి, ఆవిడ కృష్ణస్వరూపం. మీరు కృష్ణుణ్ణి ఆరాధన చేస్తే శ్యామాభా వదనద్వయ శ్యామల నవరాత్రులు, శ్యామ అనే పేరు వచ్చిందంటే అక్కడ అమ్మవారు కృష్ణావతారం, కృష్ణరూపిణిగా ఉంటుంది అమ్మ. లలిత ఆవిడే శ్రీరాముడి యొక్క స్వరూపం. ఆవిడ శ్రీరామో లలితాంబిక అన్నాడు మహాత్ములు. కాబట్టి ఇక్కడ ఉపాసనలో మీరు భేదాన్ని రూపం ద్వారా చూడడమే తప్ప అమ్మ కానటువంటిది లేదు. అసలు యథార్థాన్ని గుర్తించగలిగితే చాలు. రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, ఒక ఆయన రోజు 9 వచ్చేవాడు, 12 అయినా ఇంటికి రావడం లేదు. ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం, ఎక్కడికి పోతున్నాడు, నెల అవుతుంది, నెల రోజుల నుంచి బాగా లేటుగా వస్తున్నాడు. ఒకరోజు ఆయన పట్టుకడిగాడు, ఏమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన అన్నాడు, నేను ఒక నాటకం వేస్తున్నాను, నాటకంలో పాత్ర నేర్చుకోవడం కోసం రోజు లేటుగా వస్తున్నాను, మీ అందరికి ఒక పరీక్ష, రేపు దసరా రోజున నేను నాటకం వేస్తాను, నేను ఎక్కడున్నానో కనిపెట్టండి. ఆయన వాళ్ళు అనుకున్నారు, ఏ నేను కనిపెట్టలేనా మా ఆయన్ని, వాళ్ళు ఆవిడ అనుకున్నాడు, నేను కనిపెట్టలేనా మా నాన్నని కొడుకు అనుకున్నాడు, నేను కనిపెట్టలేను మా తాతయ్యని మనవరాలు అనుకుంది మనవడు అనుకున్నాడు. ఇక అందరూ నాటకానికి బయలుదేరితే అది ద్రౌపది వస్త్రాపహరణం. ఏమంటే ఒక్కరుంటాడా ఇద్దరుంటాడా? పేరు గల మొత్తం సభ అంతా నీటిపోయిందండి. 100 కౌరవులు ఉండాలి, 5 పాండవులు ఉండాలి, పక్కన ఇగో మంది మాధవులు ఉండాలి, చామరం మీచేవాళ్ళు ఉండాలి, ఇంతమంది, ఇలా ఇంతమంది పేరోలోకంలో వాళ్ళు ఎక్కడున్నారు? అందరికి తలపాగాలు పెట్టారు, అందరికీ ఒకే డ్రెస్ కోడ్ వేశారు, అందరికీ ఇంత మేకప్ కొట్టారు, ఎవడెవడో తెలియటం లేదు. అంటే పట్టదలవుడు కూడా ఇంత విక్కున్నట్టు కనపడుతుంది వేషం వేస్తే, ఏం కనపడతారు చెప్పండి? ఇక అందరూ తల అలా బాధ్యేస్తే ఆ ఇంటి కుక్క పోయి యజమాని పక్కన నిలబడిందటండి. ఆ ఇంటి కుక్క పోయి యజమాని పక్కన నిలబడిందట. ఇప్పుడు ఎవరు కనిపెట్టారండి? వేషధారుల్లో ఇంతమందిలో యజమాని ఎవరో కనిపెట్టగలిగింది కుక్క శునకం. అది కనిపెట్టగలిగినప్పుడు ఆయన అన్నారట, చూసారా మీరు బుద్ధి, మీరు నేను వేషం వేస్తే కనిపెట్టలేకపోయారు, వాడు ఏ వేషంలో ఉన్నా పట్టుకోగలిగింది ఆ కుక్క. అందుకని ఈ వేషాల్లో ఉన్నవాడిని లోన ఉన్నవాడిని పట్టుకోవాలి. ఆ పట్టుకోవడం తెలిసిందా? ఇక అంతా వాడి వాడిని అక్కడిని పట్టుకోవడం తెలిస్తే అంతా పట్టుకున్నట్టే. అమ్మ చెప్తారే, అమ్మ చిటికిన వేరు పట్టుకుంటే అమ్మ అంతటిని పట్టుకున్నట్టే. విచిత్రం ఏమిటి, అమ్మ చిటికిన వేరు రెండు పనులు చేస్తుందండి, కావలసింది చూపిస్తుంది, కాని వాటిని దూరం చేస్తుంది. అమ్మ చిటికిన వేరులో ఇంత సౌలభ్యం ఉంది. తిరునాడుకు పోతే అమ్మ చేయి విడవకుండా ఉంటే ఎంత ఉపయోగం అంటే, కావలసిన వాడిని చూపిస్తుంది దైవాన్ని, కాని వాటిని దూరం చేస్తుంది వస్తుంది. వాడంటాడు, అమ్మ గుర్రం కొనివే, తుపాకీ కొనివే. ఆవిడంటే నోరు పోయి అక్కడికి రాదు, బయటకు వచ్చింది రాదు, అడుగు ఏది కావాలి, మళ్ళీ ఏది కావాలో కొనించదండి. వాడి శ్రేయస్సుని అమ్మా నాకు అది కొనివ్వే, ముద్రాను దాంతో అడుకోలేదు ప్రమాణం, ఇది కొనుక్కో, వీడిది శ్రేయస్సు, ఆవిడ శ్రేయస్సు. అమ్మ చిటికిన వేలు విడవకుండా ఉంటే ప్రపంచంలో తిరుగుతాం, కానీ ప్రపంచంలో ఏది అవసరం అక్కడే నిలబడేలా చేస్తారు, ఏది మనకు శ్రేయస్సు అక్కడ నిలబడేలా చేస్తారు. ఎందుకంటే ప్రపంచం మనకు బాగా అలవాటు పడింది కనుక, అలవాటు పడ్డ దానిలో ఏది నీకు మేలో అక్కడే నిలబడేలా చేస్తుంది గురుకృప. మళ్ళీ అక్కడికి పంపిస్తుంది, ప్రపంచం అవసరం లేదా, అందులో కూడా పంపిస్తుంది, కానీ ఎక్కడ అవసరమో అక్కడే నిలబెడుతుంది. అక్కడ లేని చోట ఒక విచారణ బయలుదేరినా మళ్ళీ మనకు బోధ గుర్తుకు రావడము, అమ్మ చెప్పిన మాట గుర్తుకు రావడము, మళ్ళీ ఎంతవరకు అవసరమనే విచారణ జరిగి మళ్ళీ మనల్ని మనం వెనక్కి మలుపుకుంటాం అక్కడ. కాబట్టి గురుబోధ ఏమిటండి, కనిపించకుండా తోలేటువంటి కాపరండి గురుదేవుడు, కనిపించకుండా తోలే కాపరి. మనకి కృష్ణుడు ఎలాగైతే గోవుల్ని అలా మరణించాడో, అలా ఆయన మాటలు విని ఆ పశువులు అలా నడిచాయో, అలాగే పశ్యతీతి పశు బయట దృష్టి కలిగి తిరుగుతున్న మనల్ని బోధ అనేటువంటి, అందుకనే సాకారం రూపమైతే బోధ నిరాకారం, సాకారం నిరాకారం అనే దానిలో మనకు భేదం వస్తుంది. సాకారం ఏమిటి గురుదేవుల రూపం, నిరాకారం ఏమిటి బోధ. ఆ బోధ ఎప్పటికీ నిరాకారం, ఇప్పటికీ ఎంతమందిని కదిలిస్తోంది ఆ బోధ, నిరాకారంగా ఉండి ఇంతమందిని కదిలిస్తోంది. కాబట్టి అక్కడ వారు ఆలోచించారు, మనం అందరం కూడా చక్కగా వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని గుర్తిద్దాం. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. ఉపదేశం అంటే అర్థం ఏమిటి, ఉప అంటే సమీపము, దేశము ఏ దేశం, అమెరికానా ఇంగ్లాండ్. అసలు మన దేశం ఏమిటో మనకు తెలియాలి, మన దేహమే దేశం, పెద్ద దేశం. అసలు ఇంకా చూడాలంటే ఇందులో ఉన్నవాడు ఉంటేనే ఇది అమెరికా అని ఇది ఇంగ్లాండ్ అని తెలుస్తుంది. వాడు కాస్త పక్కన తొలగిపోతే మనల్ని తీసుకెళ్లే ప్రభావం మనకే తెలియదు. కాబట్టి అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటే ఇది అన్నదానం ఏమైనా తెలుసా, అంతా దీనిలో నుంచి వెళ్ళిపోయింది రాదు, ఇది అన్నదానం, ఇది రామాయణం ఏమైనా తెలుస్తుందా, ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారు మనల్ని, కానీ మనకు తెలియదు. కానీ ఎన్ని మారు తిరిగామో అన్నదానం చుట్టూ రామాలయం చుట్టూ, కానీ గుర్తుపట్టేవాడెవడు ఇది రామాలయం ఇది శివాలయం అని ఎవరూ లేరు. అది గుర్తించిన వాడు ఎప్పుడో పోయాడు, ఎప్పుడు వాడు మీరు పిలుస్తున్నవాడు తింటున్నవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడని చెప్తాడు భాగవతుడు. అలాగే ఇక్కడ కూడా అమ్మ వ్యాపించి ఉంది అని ఉపదేశం, అపదేశం ఉడికితే అదే ఉపదేశం అన్నారండి రామకృష్ణ స్వామి. ఉపదేశం అంటే అర్థం ఏంటని అడిగాడు శిష్యుడు లేచి, అపదేశం ఉడికితే అదే ఉపదేశం. అపదేశం అంటే అర్థమేమిటి, నేను కాని దాన్ని నేను అనుకోవడమే అపదేశం. ఉపదేశం అంటే అర్థమేమిటి, నీదై ఉన్నదాన్ని నువ్వు గుర్తించడమే ఉపదేశం. కాని దాన్ని అవుననుకుంటున్నావు కనుక ఇదంతా అపదేశమే. ఉపదేశం ఏది, నీదై ఉన్నది నువ్వు గుర్తించాలి. ఈ ఉపదేశం విన్న తర్వాత అప్పుడు దేవీస్తవాన్ని ప్రారంభించారు. బ్రహ్మదేవుడి యొక్క నాలుగు ముఖాల నుంచి వేదాలు అమ్మవారిని స్తుతిస్తున్నాయి. అంటే ఇది ఏది, ఏ స్తవం అండి, దేవీస్తవం, వేదస్తవం. చతుర్ముఖాల నుంచి ఆ బ్రహ్మదేవుడి ముఖస్థుగా వచ్చినటువంటి స్తవం, ఋగ్వేద యజుర్వేద సామవేదములనేటువంటి త్రీ వేదములు అమ్మవారి యొక్క ముఖాన్ని అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతిస్తున్నాయి. ఆ స్తుతిని మనం రేపటి రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ జై సత్.